అది పశుపతి. ఆ పతిని పట్టుకుంటే ఆ పశువు భక్తుడైపోతాడు ఇక్కడ. అందుకు పతి భక్తులకు ఆధిపతి శంభుడని కంటి. ఇక్కడ శంభుడన్న అంతవరకు ఈశ్వరుడు ఇక్కడ శంభుడన్నాడంటే ఈ భక్తులకు ఆధిపతి అవడమే కాకుండా వాళ్ళకి శంభుడైన శంభు శుభములకు మూల కారణమైన వాడు. ఇది కదా శంభు శబ్దానికి అర్థం. కనుక తన భక్తులు కదా శంభుడు, ఇది ఆయన యొక్క పతిత్వం. దీని గురించి మాట్లాడాలంటే మళ్ళీ వేదంలోకి వెళ్ళాలి. ఇది ఎందుకు వేద ప్రమాణం కదండి. నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమో నమః అలా చూస్తూ ఉంటే ఆయనకి పశూనాం పతయే నమః, అన్నానాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, జగతాం పతయే నమః, సత్వనాం పతయే నమః, ఎన్ని పతయే నమహాలు ఉన్నాయి వెతకండి. శృతి అక్కడ పతి పతి పతయే నమః పతయే నమః అని చెప్పడంలోనే ఈయన పతిత్వాన్ని చూపిస్తున్నది మనకు అక్కడే. అంతేకాదు రుద్రంలో కాకుండా వేరొక మంత్రంలో మనకు కనబడుతున్నది నమో హిరణ్యపతయ అంబికాపతయ పశుపతయే ఉమాపతయే నమో నమః. అక్కడ మళ్ళీ హిరణ్యపతయే, హిరణ్యపతయ అంటే నిన్న మనం వర్ణించినట్లు ఆదిత్య మండలాంతర్వర్తి అని హిరణ్యపతి. అక్కడ హిరణ్య భాగవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అలా చెప్తోంది వేదం. చూడండి అంబికాపతయ, అంబిక ఎవరు? ఉమాపతి, పశుపతి. అది వేదం చెప్పి అక్కడ మళ్ళీ పతిశబ్దం అంత వాడింది చూడండి. కానీ శివునికి సంబంధించి పతిశబ్దం చాలా స్పష్టంగా మనకి శృతి యందు కనబడుతున్నాయి. గనక ఈయన జగదీశ్వరత్వాన్ని, ఈయన పరమేశ్వరుడు అనే భావాన్ని వేదం చెప్పిన పతిశబ్దం ద్వారా తీసుకోవచ్చు. కనుక శివుడే పతి. అందుకే పతితో మొదలుపెట్టి ఈయన మొత్తం ఈ మూడు పాదములు పతితో నింపివేశారు. ఎన్ని పతులు వచ్చాయో చూడండి, పతి, ఉమాపతి, ఆదిపతి, లోకపతి, సర్వపతి, దేవపతి, భక్తపతి. ఈ విధంగా ఆ పతిని చెప్పి అతి కాము ప్రతికాము అని లోము పొడగంటి అతి శుద్ధు అతి బుద్ధునతి బౌద్ధు పొడగంటి. ఇక్కడ ఆయన తత్వస్వరూపాన్ని చూపిస్తున్నారు. అంటే ఈయన కేవలం భక్తుడు కాదు, తత్వం తెలిసిన భక్తుడు. తత్వం తెలియడమే కంటి. అందుకు చెప్తున్నారు ఇక్కడ అతి కాము ప్రతికాము అని లోము పొడగంటి. ఈ మాటని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అతి కాముడు అంటే బాగా కోరుకున్నవాడు అని కాదు ఇక్కడ అర్థం. అతి కా అతి అంటే అతిక్రమించుట, కామాన్ని అతిక్రమించినటువంటి వాడు. అంతేకాదు కాముడికి ప్రతి అయిన వాడు. ప్రతి అంటే ఆపోజిట్, ఆయన ప్రత్యర్థి. అంతే కదండి అతి కాము ప్రతి కాము. అంతేకాదు అనిలోము, ఇది ఒక చాలా చక్కని మాట. అంటే మామూలుగా లోకం వైపు ప్రవర్తించడం కాకుండా లోకం నుంచి నివృత్తి పొందడాన్ని అనిలోము అనే మాటలో అర్థం తీసుకోవాలి. ఈయన కాముడిని అతిక్రమించినవాడు అంటే లౌకికమైన కామనాది వికారములు లేని జ్ఞానస్వరూపుడు. అతి కాముడనే విషయం మనకి ఆయన కామ సంహారంలోనే కనబడుతుంది. అందుకే ప్రతికాము. అక్కడ ఇన్ని గెలుద్దామని మన్మధుడు ధనుస్సు పట్టుకుని ఉంటే ప్రత్యర్థిగా ఉన్నాడు ఎవడు ఈయన, కానీ గెలిచింది ఎవరు? ఈయనే కదా. కనుక ప్రతికాముడు, కాముడికి ప్రతిగా నిలబడి ఒరే నీకు అతిరా నేను అన్నాడు, నేను అతిక్రమించిపోయిన వాడిని అన్నాడు. ఇక్కడ కొంచెం మీరు ఆలోచిస్తే కామాన్ని అతిక్రమించినది అంటే ఏమిటో ఆలోచించండి. పురుషార్థాలు నాలుగు కదా, ధర్మ అర్థ కామ. కామం దాటిన తర్వాత ఏముంది? అది ఆ మోక్షస్వరూపుడైనటువంటి వాడు. ఈ మోక్షస్వరూపం ఎలాంటిది అంటే కామం వల్ల నువ్వు ప్రవృత్తిలో పడతావు, ఇది ప్రతిలోపక్రియలో వెళుతుంటావు ప్రతిలోమం. అలా కాకుండా ప్రపంచం వైపు పడితే ప్రవృత్తి కదా, ప్రపంచం నుంచి మరలిపోతే కదా మోక్షం, ప్రపంచం మరలిపోతే నివృత్తి అని అంటారు కదా. నివృత్తాత్మా ఎక్కడొచ్చింది నామం? విష్ణు శాస్త్రంలో వస్తుంది. అక్కడ నివృత్తాత్మకు అర్థం ఏంటో ఇక్కడ మూడు వాక్యములు కదే అర్థం. నివృత్తాత్మ, నివృత్తాత్మ ప్రపంచాన్ని నడుపుతున్నాడు కానీ ప్రపంచపు ప్రవాహంలో ఆయన మాత్రం పడలేదు. కుమ్మరివాడు చక్రం తిప్పాడు కానీ చక్రంతో పాటు ఆయన తిరగట్లేదు. అలాగే సంసార చక్రాన్ని తిప్పుతున్నాడు కానీ ఈయన సంసారంతో పాటు ఈయన ఏం తిరగట్లేదు, తిరుగుతున్నాడు కనిపించిన తిరగడాయని. శక్తిప్రదాదే తప్ప వీళ్ళలాగా ఆయన జనన మరణ రూప సంసార చక్రం ఏం లేదు. ఇందులో పడింటే ఆయన ప్రతిలోముడు అయ్యేవాడు. అనిలోముడు అంటే తిప్పుతున్నాడు కానీ తిరగట్లేదు. ఆయన ఈ ప్రవృత్తికి అతీతుడు, అదనమాట సంసార ప్రవృత్తికి అతీతుడైన మోక్షస్వరూపుడు. అది చెప్పడం ఇక్కడ మొత్తం ఆయన మోక్షస్వరూపుడు. చతుర్థ పురుషార్థానికి సంబంధించినటువంటి మోక్షస్వరూపుడు. ఎందుకు పతి కదా. అందుకు ఆ తర్వాత మాట అతి లోము అతి కాము ప్రతికాము నని లోము పొడగంటి. మోక్షస్వరూపుడు గనకనే అతి శుద్ధుని అతి బుద్ధుని అతి బౌద్ధు పొడగంటి. అతి శుద్ధుడు అతి బుద్ధుడు. బుద్ధుడు అంటే ఇక్కడ పేర్లు పెట్టుకున్న బుద్ధుడు గురించి నేను అనట్లేదు. స్వామికి నిత్యశుద్ధ బుద్ధ స్వరూప ఆయా ఇది శృతి చెప్తుండేది పరతత్వం గురించి. బుద్ధము అంటే ఇక్కడ పూర్తి జ్ఞానము కలిగి ఉండుట, పూర్తి ఎరుక కలిగి ఉండుట, పూర్తి జ్ఞానంతో ఉండడం. ఇప్పుడు అందరం బుద్ధులమేనా? బుద్ధిగా ఉండడం మనకు తెలిసి అలా చతికిల పడి ఉండడం. కొంతమంది బుద్ధిగా తోడు చూసుకుని నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు బుద్ధులు అన్నారు. బుద్ధులు అంటే జాగరూకులు, జాగరూకులు, బోధ బోధ అంటే తెలియట, తెలియట. బుద్ధి అంటే తెలివి అదనమాట. కనుక అది ఉన్నవాడు కూడా వాడు బుద్ధుడు. కనుక బుద్ధి అందరికీ ఉంది కదా, అందరూ బుద్ధులు అవుతారా? బుద్ధి ఉన్న వాళ్ళందరూ బుద్ధులు అయిపోతారండి. ఏ బుద్ధి ఉంటే అవసరమో వాళ్ళు బుద్ధులు. ఏది బుద్ధి? పురుషోత్తముని మీద బుద్ధి, బుద్ధి అంతే కదా. ఈ బుద్ధులు బుద్ధులు కావు. ఏది బుద్ధి? ఆత్మజ్ఞానమే బుద్ధి, మిగిలినవేమీ బుద్ధులు కావు. మీరు ఎంత జీనియస్ అని తెచ్చినా వీళ్ళెవ్వరు కాదు. సర్వము ఆత్మ పరమాత్మయే, ఇదే కదా అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం ఏదో అదే పరమాత్మ. జ్ఞానం వేరు, జ్ఞానవంతుడు వేరు కదా, ఆయనే జ్ఞానస్వరూపుడు. ఆయన జ్ఞానం కలిగి ఉండడమే కాకుండా ఆశ్రయించిన భక్తులకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అందుకే ఆయన అతి బౌద్ధు అని తర్వాత మాట కూడా చెప్తున్నారు ఇక్కడ. ఈ జ్ఞానాన్ని తాను కలిగి అందరికీ అందించేవాడు కూడా ఆయన. అందుకు అతి శుద్ధు అతి బుద్ధు. స్వామి శుద్ధమైన వాట. శుద్ధం అంటే మనం శుభ్రంగా 10 మార్లు స్నానం చేసి శుద్ధులం అనుకుంటే అది శుద్ధమా? శుద్ధం అంటే ఏమిటి? త్రిగుణాలకు అతీతమైనది శుద్ధం. అయ్యా మీరు వేదాంతం దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి. ఇందాక చెప్పిన మల్లికార్జునుడికి అదే బాగుందని మీరు అనుకోవచ్చు, కానీ అదే బాగుందంటే అక్కడే ఆపేవాడు చక్రపాణి రంగనాథుడు. ముందుకు తీసుకెళ్తున్నాడు మళ్ళీ శివుడిని. అర్థం చేసుకోండి మనం. ఆయనేమో అతికాము ప్రతికాము అంటే మన అతికాము అని అతుక్కోకూడదు దేనికి. మన అతికాము అని మనం, మన అతికాము వేరు, ఆయన అతికాము వేరు. ఆయన అతి కాముడు, మన అతికాము. అందరినీ అంటే అతుక్కున్నవాళ్ళం మనం. ఆయన నన్ను అతుకుల్ని తీసేసిన వాడు. ఇది మన తెలుగు అతికాము, ఆయన సంస్కృత అతికాము. ఇది తేడా అనమాట. కనుక ఆయన అసలు తత్వం ఏమిటి? పరమేశ్వరుడు అంటే ఆయన అసలు తత్వం నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానందాద్వయాయ పరమశాంత స్వరూపాయ తేజో రూపాయ తేజోమయాయ. అది అనేటప్పుడు ఒక్కసారి భావించాలి. అది భావిస్తే అది మనం అయిపోతాం. అది చిత్రం. ఏది భావిస్తే అది అయిపోతాం. కనుక ఇక్కడ అతి శుద్ధు అతి బుద్ధు అతి బౌద్ధు పొడగంటి అయింది కదా. ఇందులో ప్రతిపాదించింది ఏమిటి? ఆ శ్రీశిఖరపై తాను చూసినటువంటి మల్లికార్జునుడు శృత్యంతమునందు అంటే వేద శిఖరియందు ప్రతిపాదింపబడ్డ పరతత్వమే అది చూపిస్తున్నాడనమాట. కనుకనే అర్చామూర్తికి అంతర్యామకి సమన్వయం చేసినప్పుడే సాధన సిద్ధమైనట్టు. ఇది ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అర్చామూర్తికి అంతర్యామకి సమన్వయం చేయాలి. అర్చామూర్తి అంటే మన అర్చించే మూర్తి. ఇది శ్రీశైలంలో మల్లికార్జునుడైన లింగం. ఇది మన అర్చించే మూర్తి. కాదయ్య బాబు, నీలో అంతర్యామైనటువంటి పరతత్వం అదే. ఈ రెండింటిని సమన్వయించు. అది వదిలేయమని నేను చెప్పట్లేదు. దాన్ని దీన్ని సమన్వయించాలి. అక్కడ నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావో అదే నీలో నిత్యమై శుద్ధమై బుద్ధమై ఉన్నటువంటి ఆత్మతత్వం. అది దీన్ని ప్రతిపాదించింది శ్రీశైలపు కొండే మాత్రమే కాదు, వేదశైలపు కొన కూడా ఇదే ప్రతిపాదించింది. వేదశైలపు కొన, వేదానికి కొనలంటే వేదాంతములు, ఉపనిషత్తులు. శ్రీశైల శిఖరంపై ఉన్న జ్యోతి ఏదో వేదశైలము యొక్క చివరలందు వేదాంతములందు ప్రతిపాదింపబడేవాడు ఇతడే. అందుకే విహరించునెవ్వడు వివిధోపనిషదర్థ హర్మ్యాగ్రముల యందు నహరహంబు సవరించునెవ్వడు జఠరగోళంబున బొడవడంగగనుండ భూతగణము నరయించునెవ్వడు నిజ సనాతన మాయ సకల ప్రపంచంబు సంతతముగా. అట్టి రుద్రుడు అవిచించుడు ఆజ్యుడు అలఘుడు అని అంటారు శ్రీనాథ మహాకవి. అటువంటి ఆ పరతత్వాన్నే నేను శ్రీశైలంలో చూశాను. శ్రీశైలంలో చూసిన వాడు ఎటువంటి వాడండి? వేదశైలం యొక్క కొనలైన ఉపనిషత్తుల యందు చెప్పబడ్డవాడు. అందుకే శ్రీనాథ మహాకవి కూడా ఈ మల్లికార్జునుడిని చూసి ఆయన పరవశంతో అన్న మాటలు చెప్పుకున్నాం. అగస్త్యుడు లోపాముద్ర కాశీక్షేత్రం నుంచి వస్తూ శ్రీశైలానికి చేరట. అక్కడికి రాగానే ఆయనకి కాశీ విడిచిపెట్టినటువంటి వియోగ వేదన కొంత తీరిందిట. పాతాళగంగలో స్నానం చేసి మల్లికార్జునుడిని చూసి హ్రీంకార జపం చేస్తూ ధ్యాన సమాధులకు వెళ్ళి భ్రమరాంబికి నచ్చించట. ఆడ తర్వాత ఆ ప్రక్కనున్న లోపాముద్రతో అంటున్నాడు, అర్థి కుంభోద్భవుండిట్టులనీయ సతికి. ఏమనంటే పద్మలోచన చూడు శ్రీ పర్వతంబు పాయక ఇందుండు పార్వతీ ప్రాణవిభుడు. శ్రీనాథుడి మాట, పార్వతీ ప్రాణవిభుడు పాయక ఇందు ఉండు, వదిలిపెట్టకుండా ఇక్కడ ఉంటాడు సుమా. మల్లికార్జున దేవుండు మదనవైరి ధవళలోచన శ్రీ పర్వతంబు మహిమ ప్రస్తుతింపంగ సఖ్యమే బ్రహ్మకైన గండశిలలెల్ల శంభులింగంబులిందు సిద్ధమునులిందు వసించు చెంచులెల్ల. ఇక్కడ రాళ్లన్నీ శంభులింగాలే, ఇక్కడ చెంచులు కూడా సిద్ధపురుషులే అన్నాడు. చూడండి, శ్రీశైలంలో బ్రతిక గాలి పీల్చి అక్కడ బ్రతికే వాళ్ళు కూడా సిద్ధపురుషులే. వాళ్ళకేం సిద్ధత్వం ఇస్తాడు శివుడికి తెలిసండి. మొత్తానికి అటువంటి దివ్యమైన ధామము సుమా. అందుకే ఈ దివ్యమైన ధామమునందు పరమేశ్వరుడు జ్యోతిర్లింగమై పరతత్వాన్ని చూపిస్తున్నాడు. కరమొప్పు దక్షిణ కైలాసమనగా జను సర్వ పర్వత సర్వభౌమంబు పేర్చు శ్రీ గరీంద్రంబు తానందించు అనుపమ ప్రమద గణస్థాన వేది మునుల ముముక్షల మూల మూల బండరు. చూడండి మన పాల్కురికి సోమన్ గారి మాటలు, అనుపమ ప్రమద గణస్థాన వేది మునుల ముముక్షల మూల బండరు. నిన్న మనం కొన్ని వర్ణించాం, ఇవాళ మరుకొని చెప్తున్నాం శ్రీశైలం గురించి ఆయన మాటలు. బాగుంద పర్వతు పండిన తపము. ఏమిటయ్యా ఇదంటే? పర్వతు పండిన తపం, పర్వతుడు యొక్క పండిపోయిన తపస్సిది అన్నాడు. శ్రీశైలం అంతా ఆయన తప యొక్క పండే కదండి, అంటే ఫలం, ఫలస్వరూపం. ప్రోగైన మూర్తి శంభుని యశోకీర్తి గరువు కట్టిన మహాకాశంబు శృతుల శిరము. ఎందుకు నేను చెప్తున్నా, ఘనీభవించిన పరంజ్యోతి. ఎంత చక్కటి మాట అండి, పరంజ్యోతి ఘనీభవించిపోతే శ్రీశైలం అంట. ఘనీభవించడం అంటే తెలుసు కదా, సాలిడ్ సాలిడ్ స్టేట్ ఆఫ్ ద డివైన్ లైట్ అనమాట. పరంజ్యోతి యొక్క ఘనీభవించిన స్వరూపమే శ్రీ పర్వతము. తరగని పుణ్యము తపనిధి మురువు సదాశివుని అంకురము అద్రిజాత వలపలి వరి భక్తవరుల ఇల్వేల్పు చలనంబులేని విజ్ఞానాబ్ధి కడలు. విజ్ఞాన సముద్రం, అది విజ్ఞాన సముద్రానికి కదలికొండొచ్చు కానీ ఇది కదలిక లేని విజ్ఞాన సముద్రము అన్నాడు. అచలం స్థానం అది అనమాట. ధృతి ముద్దగించిన దివ్యామృతంబు. ఎంత మాట అండి, దివ్యామృతం ముద్ద కట్టేస్తే అదే శ్రీశైలంట. ధృతి ముద్దగించిన దివ్యామృతంబు చెలువారునట్టి ఆ శ్రీశైల శిఖర కలిత త్రిలోక విఖ్యాత యశ ప్రపూర్తియౌ శ్రీ స్వయంభూలింగ చక్రవర్తి అసమకీర్తి వారిత నతజనార్తి శ్రీమన్ మల్లికార్జున లింగమూర్తి ఒప్పార సమున్నత మహిమా అన్నారు ఇక్కడ పాల్కురికి సోమనాథుడు. అటువంటి ఈ దివ్యమైన శ్రీపర్వతంపై స్వామి గోచరించడమే కాకుండా తన యొక్క కథ మర్మములు ధర్మములు ఇవన్నీ కనబడ్డాయట. శివలీలలు సాక్షాత్కరించే అతనికి. అంతేకాదు శివ మంత్రములు వినబడుతున్నాయట శ్రీశైలంలో. ఇక్కడ నుంచి మంత్రస్వరూపాన్ని ఆవిష్కరించబోతున్నాడు శివుని యొక్క మంత్రస్వరూపములు. ఇది మనం శబ్ద బ్రహ్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడని తెలుసుకోవాలి. శబ్ద బ్రహ్మము అంటే తెలుసు కదా, మనం తరించడానికి అవసరమైంది శబ్ద బ్రహ్మము. శబ్దబ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాధిగచ్చతి అని శాస్త్రం చెప్తోంది. శబ్దబ్రహ్మలో నిష్ణాతుడైన వాడే పరబ్రహ్మ పొందగలట. శబ్దబ్రహ్మం అంటే శబ్దరూపంలో దొరికిన బ్రహ్మము. ఏది? వేదాదులు, వేదములు, శాస్త్రములు, ఇవన్నీ శబ్దబ్రహ్మములు. ఈ వేదానికి మూలమైన ఓంకారం, మంత్రములు, ఇవన్నీ శబ్దబ్రహ్మము కాదా? మనం మంత్రజపం చేస్తాం, మంత్రజపం వల్ల క్రమంగా చిత్తశుద్ధి పొంది కైవల్యాన్ని పొందుతాం. మనం చేసిన స్థాయి బట్టి ఇప్పుడున్నదానికంటే ఉన్నత స్థితి పొందుతాం, అంతే కదండి. ఎవరైనా సరే తాను చేస్తున్న స్థాయి బట్టి ఇప్పుడున్నదానికంటే తప్పకుండా ఉన్నత స్థితి పొందుతారు. అంతేగాని సాధకుడు ఎప్పుడూ చెడిపోడు, గుర్తుపెట్టుకోండి. ఏ కొద్దిపాటి సాధన చేసినా ఇప్పుడున్నదానికంటే కొద్దిపాటి పైకి వెళ్తాం అంతే. ఒక్క మెట్టు పైకెళ్ళినా ప్రయాణంలో ఉన్నట్టే కదండి. కనుక ఎప్పుడు సాధకుడు నిరుత్సాహపడకూడదు, చేస్తున్న దాంతో సంతృప్తి పడకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే సాధకుడైన వాడు మంత్రము ద్వారా తరిస్తాడు. అదేవిధంగా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏమిటి, ధర్మం ఎందుకోసం? పరమాత్మ ప్రీతి కోసమే కదా. కనుక ధర్మం తెలుసుకుని ఆచరించాలి. ఎందుకోసం? పరమాత్మ ప్రీతి కోసం. అయితే ఆ ధర్మం చెప్పేది ఎవరు? మళ్ళీ శాస్త్రమే కదండి, మళ్ళీ శబ్దబ్రహ్మమే కదా. కనుక మంత్రము కానీ శాస్త్రము కానీ దేని ద్వారా మీకు వచ్చింది? శబ్దబ్రహ్మము ద్వారా వచ్చింది. అయితే శబ్ద బ్రహ్మము ద్వారా భగవంతుడు తెలుస్తున్నాడు, కానీ భగవంతుని గురించి చెప్పే శక్తి ఎవరికి? మళ్ళీ భగవంతుడిగా ఉంది. భగవంతుడి గురించి భగవంతుడికే తెలుస్తుంది, అంతే కదా. దీపం ఉంది అనే మాట దీపం నుంచి వచ్చిన వెలుగు బట్టే మనం తెలుసుకుంటున్నాం, అంతే కదా. అంతేగాని దీపం మీద ఎవడో లైట్ వేసిదిగో దీపం చూడ అనడు. దీపం నుంచి వచ్చిన వెలుగు బట్టి దీపాన్ని ఎలా తెలుసుకుంటున్నామో, పరమాత్మ నుంచి వచ్చిన శబ్దబ్రహ్మం అనే వెలుగు నుంచే పరమాత్మను తెలుసుకుంటున్నాం. కనుక శబ్దబ్రహ్మ ఎవరు? ఆయనే. కనుక ఇప్పుడు శబ్దబ్రహ్మ అన్న ఆయన స్వరూపంగా ఉపాసన చేయాలి. శబ్దబ్రహ్మము అంటే అక్షరములు, మంత్రములు, ఓంకారము, వేదాది శాస్త్రములు, ఇవన్నీ శబ్దబ్రహ్మము. అంతేగాని మనం వింటున్న సినిమా పాటలో ఇవన్నీ శబ్దబ్రహ్మములు అని కాదు, ఇవి శబ్దాలే కావచ్చు, కానీ అసలు శబ్దబ్రహ్మమును తెలుసుకోలేని శబ్దాలు ఇవన్నీ కూడా. కనుక అసలు శబ్దబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మ యొక్క శబ్దబ్రహ్మ స్వరూపంలో విశేషంలోకి వెళ్తున్నాం. కనుక శబ్దబ్రహ్మము ద్వారానే శివుని కథలు, శివధర్మములు మనకు తెలుస్తున్నాయి. కనుక శివ కథామర్మములు శివధర్మములు కంటి, శివ మూల మంత్రములు శివతంత్రములు కంటి. కంటి అంటే తెలుసుకున్నాను, తెలుసుకున్నా గురువుల కృప వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల నాకు శివుని యొక్క మూలమంత్రములు తెలిసాయి. శివుని మూలమంత్రములు అంటే ఏమిటి? శివునికి మూలమంత్రం ఏంటి? పంచాక్షరి. ఒకటైనా చాలా ఉన్నాయి ఆయనకి. శివ మూల మంత్రములు అన్నారు, శివ మంత్రములు చాలా ఉన్నాయి. సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములు శివునివే, దక్షిణామూర్తి మంత్రం, మృత్యుంజయ మంత్రం, పశుపతి మంత్రం, పాశుపతి మంత్రం ఉంది, ఎన్ని ఉన్నాయి తెలుసా? శైవాగమాల్లో శివునికి సంబంధించిన అనేక మంత్రములు ఉన్నాయి. అంతేకాదు మనం అనుకునే పంచాక్షరికి కూడా అనేక స్వరూపాలు ఉన్నాయి. వాటిని సరైన గురువు ద్వారా పొంది మనం ధరించాలి. కనుక గురువు ద్వారా పొందే అన్ని మంత్రములు ఆయన యొక్క స్వరూపములే. కనుక ఆ మంత్రములు, ఆ మంత్రాల్ని ఎలా అనుష్ఠించాలో చెప్పే తంత్రములు. తంత్రం అంటే ఏమిటి? మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలనే ప్రక్రియల్ని చెప్పేవాటే తంత్రములు అంటారు. కనుకని శివమూల మంత్రములు శివతంత్రములు కంటి సమస్త శైవాగమల జ్ఞానము తెలిసింది. అయితే ఎన్ని మంత్రములున్నా ఆ మంత్రాల్లోకెల్లా గొప్ప మంత్రం ఒకటి కనిపించిందిట, అది తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి. తారక బ్రహ్మమును చూశాను అన్నాడు ఇక్కడ. తారక బ్రహ్మము, తారక బ్రహ్మం అంటే రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని ఉపనిషత్తు కుమారుడు చెప్తుంది. తారక బ్రహ్మము రుద్రుడే చెప్తాట. ఎక్కడ అంటే అవిముక్తంలో మరణించిన వారికి తారక బ్రహ్మ రుద్ర వ్యాచష్టే, ఇది మంత్రం, ఇది శృతి చెప్తుంది, వేదం చెప్తుంది. కాశీలో మరణించిన వారికి చెవిలో తారక బ్రహ్మం చెప్తాడు. కనుక తారక బ్రహ్మం అంటే ఏంటో తెలియాలి కదా. కనుక శివుడు చెవిలో ఏం చెప్తాడో మనకు తెలుస్తుందా అండి? శివుడు చెవిలో చెప్తాడు, ఏం చెప్పుంటాడు? ఒక ఆయన రామతారక మంత్రం అన్నాడు, దానితో రామతారక మంత్రం చెప్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ రామతారక మంత్రం చెప్తాడని మాత్రం శృతి చెప్పలే. కొందరు ఏం రాశారంటే అదేం కాదు, శివ పంచాక్షరే తారకం, అది చెప్తాడు అన్నాడు. అది చెప్తాడని శృతి చెప్పలే. మరి ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు మనకేం తెలుస్తుంది? తారకము అంటే తరింపజేస్తుంది అని అర్థం. ఏ జీవుడు దేంతో ధరిస్తాడు ఆయనకు తెలుసు, అది చెప్తాడు ఆయన జీవుడు, ఆయన చెప్తే చాలు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, కాశీలో మరణించిన వారికి చెప్తారంటే కాశీ మరణం అంటే ఏమిటి? ఈ రహస్యాన్ని మనం శాస్త్రాధారంగా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటున్న కాశీక్షేత్రంలో మరణిస్తే మోక్షం అనేది సందేహం లేదు. అక్కడ అజ్ఞాని అయినప్పటికీ కూడా కాశీలో మరణిస్తే వాడికి పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడు చెవులు. ఎందుకంటే జ్ఞానాదేవహి కైవల్యం, జ్ఞానం లేకుండా మోక్షం రాదు. మీరు ఎన్ని క్షేత్రయాత్రలు తిరిగినా, తీర్థయాత్రలు చేసినా, ఎంతకంటే పై ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దిగాల్సిందే. కానీ సంపూర్ణ మోక్షం రావాలంటే మాత్రం జ్ఞానం రావాల్సిందే. మరి జ్ఞానాదేవహి కైవల్యం అని చెప్పేటప్పుడు కాశీలో మరణించేవాడు మోక్షం అనే మాట ఎక్కడవుతుంది? దీని మీద పెద్ద చర్చ చేశారు సురేశ్వరాచార్యులు వారు. ఎందుకంటే శంకరుల యొక్క శిష్యులు కదా, ఆయన తేల్చి చెప్పినటువంటి శాస్త్ర ప్రకారంగా చూడాలంటే అక్కడ మరణించిన వారికి పరమేశ్వరుడు వెంటనే తారక బ్రహ్మ జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానాదేవహి కైవల్యం మాట నిజం చేస్తున్నాడు. మళ్ళీ పుట్టకుండానే చేస్తున్నాడు ఆయన, మోక్షాన్ని ఇస్తున్నాడు, అందరి సందేహం లేదు ఎక్కడ కాశీక్షేత్రంలో. అయితే బయట ఎక్కడ మరణించిన వాళ్ళు మోక్షం పొందలేదా? అంటే పొందరని కాదు, కానీ కాశీలో మరణించారు. అంటే కాశీ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తున్నా, కాశీ అంటే ప్రకాశ స్వరూపము, అనగా ఆత్మజ్ఞానము. ఇది ఆత్మజ్ఞానం పొందినవాడు ఈ దేహాన్ని పరిత్యజించినా వాడు మోక్షాన్ని పొందుతాడు అది అనమాట కాశ్యాంత మరణాన్ముక్తి. మరొక విషయం, కాశీ అంటే ఆజ్ఞాచక్రస్థానం యోగపరంగా. మొదటిది క్షేత్రపరంగా, రెండవది తత్వపరంగా, మూడవది యోగపరంగా. ఆ యోగ స్థితిలో ఆజ్ఞాచక్రస్థానం దాకా చేరిన వాడు కానీ మరణించితే మోక్షాన్ని పొందుతాడు ఇది అనమాట. ఇది మూడు కూడా సత్యములు. ఇది కాశ్యాంత మరణాన్ముక్తి అనే మాటకి. కనుక తారక బ్రహ్మం అంటే ఆ స్థితిలో ఉండేదేదో తారక బ్రహ్మం. దాని గురించి మాట్లాడాలి అంటే వేదము తారకము అని నేరుగా చెప్పినటువంటిది ఓంకారం గురించి చెప్పింది, నేరుగా చెప్పింది. ఓంకారస్తారహ, ఇది వేదవాక్యం, ఓంకారమే తారకం. అయితే ఓంకార సారమైన రా ఆ మా కూడా తారకమే. రామ తారకం కాదంటే మహాపాపం, రామ తారకమే. అలాగే ఓంకారము తారకమే. ఇంకో తారకం ఉంది, ఆ తారకం పంచాక్షరి. కనుక ఇక్కడ ఇతని ఉద్దేశం ప్రకారం మన చక్రపాణి రంగనాథుడు శైవాగమాల ప్రకారం చెప్తున్నాడు, ఆయన ఉపనిషత్తుల ప్రకారం చెప్తున్నాడు. దాని ప్రకారంగా చెప్తే పంచాక్షరి తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి. తారక బ్రహ్మమైన పంచాక్షరిని చూశాను అంటే శివ మూల మంత్రములు అన్నీ నాకు కనిపించాయి, కానీ వాటంట్లో శిఖరాయమానమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని దర్శించాను. దీనికి ప్రమాణం ఏమిటి? పంచాక్షరి తారకం అనడానికి ప్రమాణం ఏమిటి అంటే మళ్ళీ పంచాక్షరి ఎక్కడుందో అక్కడికి వెళ్దాం. పంచాక్షరి ఎక్కడుంది? యజుర్వేదంలో రుద్రంలో ఉంది, నమశివాయ అని. ఆ నమశివాయ ఇంట్రడ్యూస్ చేయడం కోసం వేదం ఎంత అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చిందో చూడండి. నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ, అది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. నేను చెప్పబోయే పంచాక్షరి పరబ్రహ్మ త్రిగుణాతీతులైన శివుని చెప్తున్నది, ఇదే తారహ. అందుకే నమస్తారాయ అని అక్కడ మొదలుపెట్టింది. తారహ, తారస్వరూపము అంటే ఓంకారం యొక్క స్వరూపమే. అది శంభౌ శంకర్, అది శుభములకు మూలమైనది, శుభములను కలిగించేది, అది నమ శివాయ. దీనికంటే మరేదైనా మరో గొప్ప మంత్రం కూడా చెప్తారా? శివతర్రాయ. ఇంతకంటే ఇంకేం లేదు, ఇదే శివతరం అన్నది. పంచాక్షరం అలా ఇంట్రడ్యూస్ చేసిందండి వేదం, అంత గొప్పగా చెప్పింది. దీనిని అథర్వణ శిరస్సులో తీసుకుని అథర్వణ వేదాంతర్గతమైన జాబాలి ఉపనిషత్తు యొక్క ఒక భాగంలో ఈ పంచాక్షరాన్ని ఆవిష్కరిస్తున్నాడు. చూడండి, ఓమిత్యగ్రే వ్యాహరేత్, ఎలా పంచాక్షరాన్ని ఆవిష్కరిస్తుంది వేదం. ఓం ఇతి అగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్, ఓంకారం తర్వాత నమ చెప్పి తతః శివాయ ఇతి అక్షరత్రయం, అక్షరత్రయం పెడితే నా అతస్తారక. ఇదే గొప్ప తారకమయ్యా, దీన్ని మించిన తారకమే ఉంది. కనుక తారక బ్రహ్మం ఎందుకన్నాం అర్థమైంది కదా, పంచాక్షరాన్ని తారకమని ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విశేషమిది. కనుకనే పంచాక్షరి తారకమనే మాట. నాతస్తారక పరమో మంత్ర తారకోయముపదిశ్యతే అవిముక్తే శైవేభ్యో జీవేభ్య శైవోయమేతన్మంత్రస్తారయతి సయేవ బ్రహ్మోపదేశ. ఇది రుద్రజాబాలోపనిషత్తులోని వాక్యం, ఇది అందులో చెప్పబడింది. కనుక పంచాక్షరీ మంత్రము తారకము అనే ప్రతిపాదన అక్కడ ఉంది. గనక తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి. ఈ పంచాక్షరి ప్రభు అయిన స్వామి ఎలా ఉన్నాడు, పంచాక్షరి చేసేవాళ్ళు శివుణ్ణి ధ్యానిస్తారు, అప్పుడు పంచాక్షరి మంత్ర ప్రతిపాద్యుడైన ఆయన యొక్క సగుణ దివ్యమంగళ విగ్రహం, ఆ మంత్రమయమైన విగ్రహం ఎలా ఉన్నది అంటే, హార కర్పూరని హారాద్రిని భుకంటి నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచికంటి. తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి హార కర్పూర నీహారాద్రి నిభుకంటి. ఆ తారక బ్రహ్మస్వరూపుడైన శివుడే తెల్లగా మెరిసిపోతున్నట్ట. ఎలాంటి తెలుపు అంటే హార కర్పూర నీహారాద్రి నిభుకంటి, కర్పూరము వలె మంచు కొండ వలె మల్లెపూల హారము వలె తెల్లగా ఉన్నాడు. ఇక్కడ హార అనడంలోనే మల్లికార్జున ధ్వని, హార కర్పూర నీహారాద్రి నిభుకంటి. ఆ కనబడ్డ పంచాక్షరి స్వరూపుడు ఎటువంటి వాడంటే, నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచి కంటి దుర్వార దుస్సార దుర్భేద హరు కంటి. ఆయన నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచి కంటి, ఆయన నిర్వాణం. నిర్వాణం అంటే తెలుసు కదా, మోక్షానందానికి నిర్వాణం అని అంటారు, మోక్షానందం. అదేవిధంగా నిస్సీమ, నిస్సీమ అంటే అనంతుడు అని అర్థం. మోక్షానంద స్వరూపుడు అనంతుడు నిష్పాప రుచి, పాపము ఏమీ లేని వెలుగుట. పాపమేమీ లేనుగు అంటే పాపం ఉన్న వెలుగులు ఉన్నాయా? పాపం అంటే దోషం. సృష్టిలో మనం చూస్తే సర్వ వస్తు జాతములకి దోషములు ఉన్నాయి. ఆ దోషములు ఏమిటంటే పుట్టడం, పెరగడం, నశించిపోవడం, మార్పు చెందడం, అజ్ఞాన దోషములన్నీ ఉన్నాయి. ఈ దోషము లేని వెలుగు అతడు. ఇది ఎంత చక్కటి మాడుతుంది, నిష్పాప రుచి. రుచి అంటే వెలుగు, ఏ పాపము లేని వెలుగు. ఆ ఏ పాపము లేని వెలుగును తలంచుకుంటే మనకే పాపము ఉండదు. అది దీని అంతరార్థం ఏంటంటే, పంచాక్షరి మంత్ర స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నారు. పంచాక్షరి మంత్ర మహిమ, పంచాక్షరి మంత్ర ఫలం ఇది. అది మనల్ని నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచిలోకి తీసుకెళ్తుంది, పాపనాశనం చేస్తుంది. అందుకే అది దుర్వార దుస్సార దుర్భేద హరు కంటి. దుర్వార దుస్సార దుర్భేద హరు, ఆయన హరించేస్తాడట. దేన్ని హరిస్తాడంటే, ఏది దుర్వారముగా దుస్సారముగా దుర్భేదముగా ఉన్నదో దాన్ని హరించేస్తాడట. ఏదండి దుర్వార దుస్సార దుర్భేదం? సంసారమే. ఇది దుర్వారం, దీన్ని మనం ఆపలేము. వారం అంటే ఆపుట, దుర్వారం మనం ఆపలేము. ఈ సంసార చక్రాన్ని మనం ఆపగలమా? లేదు. అదేవిధంగా దుస్సారం, ఇందులో సారం ఏమీ లేదు. అంతేకాదు దుర్భేదం, దీన్ని మనం భేదించలేము. అలాంటి దీన్ని హరు, ఆయన హరించేస్తట. అందుకే తారకము అంటే తరింపజేయనిది. దేని నుంచి తరింపజేస్తుంది? సంసారం నుంచి తరింపజేస్తుంది. కనుక పంచాక్షరి మంత్ర స్వరూపుడైన పరమాత్మ, ఆయన స్వరూపము నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచి. ఈ జప పరాయణులకు ఆయన చేసేది దుర్వార దుస్సార దుర్భేద హరు. ఎంత చక్కటి మాట. కానీ హర శబ్దానికి అంత అందమైన అర్థము, సంసార తాప హరుడే హరుడు. అంతేకాదు ఇందులో నిష్పాప రుచి అనే మాట చక్కటి మాట, ఏ పాపము లేని వెలుగు. ఇది మనకి తెలియాలంటే ఒకసారి రుద్రంలోకి వెళ్ళండి. దయానస్తను భాషంతమ యాగిరిశంతాభిచాకశీహి, దాని ముందు చెప్తాడు. అఘోరా అపాపకాశిని యాతే రుద్ర శివా తను రఘోరా పాపకాశిని, అది అనమాట ఇక్కడ. యాతే రుద్ర శివా తను అఘోరా అపాపకాశిని, ఓ పరమాత్మ నీ యొక్క అఘోరమైన అపాపకాశిని అయినా. ఎంత మాట చూడండి, అపాపకాశి అదొకటి ఏంటండి, పాపకాశి అపాపకాశి రెండున్నాయా? అపాపకాశి, కాశం అంటేనే అపాపం, ఆ ప్రకాశం, స్వయం ప్రకాశం అంటే ప్రకాశకత అంటే జ్ఞానం. నీ స్వరూపము జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానం ఎటువంటిది? అపాపము. అపాప జ్ఞానస్వరూపమైన నీ యొక్క అఘోర ఘోరము కానీ శాంతము జ్ఞానమయము అయిన నీ స్వరూపమే నాకు ఎల్లడలా ప్రకాశమానముగ్గాక. ఇది దాని యొక్క భావం. అది అనుకుంటే చాలు కదండి, ఎల్ల ఎడలా జ్ఞానమయమైన శాంతమైన పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ స్వరూపం, జ్యోతిర్మయ స్వరూపం భాషించాలి. అలా భాషింపజేసే స్వరూపమే పంచాక్షరి స్వరూపము, అది చూపిస్తున్నారు. అంతేకాదు ఇతర మంత్రములన్నీ కూడా ఇక్కడ భావన చేస్తున్నారు. ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అణిమాది గుణధీవుర మగు వీధి పొడగంటి షట్టర్క షట్కర్మ షట్చక్రగతి కంటి షట్రింశదుత్తర స్థల లక్షణము కంటి. ఇందులో అనేక శాస్త్ర సంకేత పదాలున్నాయి. ప్రణవాది మంత్ర ప్రపంచంబు కనుగంటి. నేను ఇప్పుడు పంచాక్షరి తెలుసుకున్నాను. పంచాక్షరి ఎందులోంచి వచ్చిందో ప్రణవం, అది ఆది మంత్ర ప్రపంచం. అంతేకాదు ప్రణవాది ప్రణవము మొదలైనా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రణవము ఐదు భాగాలు కదా, అకార ఉకార మకార బిందునాదములు, అదే నామ శివాయ అని పంచాక్షరి. కనుకనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు, ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. సూక్ష్మ ప్రణవమైన ఓంకారమే స్థూల ప్రణవమైన పంచాక్షరిగా మనకు వచ్చినది. కనుక స్వామి యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఓంకారం తెలియజేస్తూ ఉంటే ఆయన యొక్క సగుణ నిర్గుణ సమన్వయ స్వరూపాన్ని పంచాక్షరి తెలియజేస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకు రుచి వాసన కూడా ఉంటుంది తెలుసా మీకు. అనుకుంటా మంత్రం అంటే మియర్ సౌండ్ అని కాదు, మంత్రానికి చైతన్యం ఉంది. అందుకే మంత్రాన్ని ఎప్పుడు అక్షరాలు అనుకోవద్దు, శబ్దం అనుకోవద్దు, ఓ సద్దే కదా అనుకోవద్దు, చాలా దోషం అది. మంత్రం దేవత యొక్క శబ్దరూపం అని అనేక మార్లు చెవినిల్లు పెట్టుకుని నేను చెప్పాను. నేను చెప్తే ఒకప్పుడు చెప్పారండి అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు నాకు తెలుసు. కానీ ప్రతి మంత్రంలో చైతన్యం ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఆ చైతన్యానికి నువ్వు చూడలేని రంగుంది, నిన్ను ఆదరించి అనుగ్రహించే శక్తి ఉంది, అది తెలుసుకోవాలి. కనుక సర్వమంత్రములకి దర్శనమిస్తున్నాయి అక్కడ. ఋషులు కూడా మంత్రాలు దర్శించే ఇచ్చారు కదండి, అందుకే మంత్రాలకి దర్శనం చేసిన వాళ్ళు కనుక ఋషి మంత్రానికి ఋషి అంటాం మనం. మంత్రాలు దర్శనమిస్తాయి. ఆ మంత్ర చైతన్యం దేవతాకారంతో దర్శనమిస్తుంది, శబ్దంగా దర్శనమిస్తుంది. అలా అన్ని మంత్రములు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే శివుడు సర్వమంత్ర స్వరూపుడు గనకనే శివదర్శనం సర్వమంత్ర దర్శనంగా కనిపిస్తున్నది. కనుక ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అంటే ప్రణవము మొదలుకొని సర్వమంత్రములు నాకు కనబడ్డాయన్నారు. అందుకే స్వామి గురించి చెప్తూ వైదికార్ష శాబరా జనేక మంత్రకోటి స్వరూపాయ అని ఆగమంలో ఒక మాట చెప్పారు. వైదిక ఆర్ష శాబరా జనేక మంత్రకోటి స్వరూపాయ. మంత్రములు ఎన్ని రకాలు చెప్పారండి ఇక్కడ. వైదికము, ఆర్షము, శాబరము అని మూడు రకాలుగా మంత్రాలను విభజన చేశారు. వేదములో ఉన్న మంత్రములు మనకి ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాక ఋషులు దర్శించిన మరికొన్ని మంత్రములు ఆగమాల్లో ఉన్నాయి. కనుక వేదములకు అప్పుడే రెండు మంత్రాలకు రెండు భాగాలు వచ్చాయి, వైదిక మంత్రములు, తాంత్రిక మంత్రములు. మూడవది శాబర మంత్రములు. శాబరులు అంటే ఇప్పటికీ కూడా శబరులు, కొండల్లో వాటర్లో తిరిగే శబరులు చేసే మంత్రములు. వీటికి మోక్షాది ప్రయోజనాలు ఏమీ లేవు. తేలు మంత్రం, పాము మంత్రం, ఇచ్చాది మంత్రాలు వాళ్ళ దగ్గర. వాటికి ఏం పెద్ద గుగ్గుగ్గు ఇట్లాంటి సౌండ్సే ఉంటాయి. ఇలాంటి అవన్నీ మంత్రాలు శబరులో చెప్పకూడదు. చిన్న చిన్న మంత్రాలు, వాటికి పెద్ద శుచి శుభ్రత కూడా అక్కర్లేదు. అవి శాబర మంత్రములు. వీటికి మహాప్రయోజనం ఏం లేదు. మిగిలిన వైదికార్ష మంత్రములకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. కొన్ని మంత్రములు మోక్షాన్ని ఇస్తాయి. ఇవి సమగ్ర మంత్ర స్వరూపం. అవన్నీ గోచరిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వమంత్ర స్వరూపుడు కనుక. ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అణిమాది గుణదూర మగు వీధి పొడగంటి. ఆయన అణిమా మొదలైన గుణములకు అతీతులైన వాడు. కనుక అణిమా, మహిమ, గరిమ ఇత్యాది సిద్ధుల కంటే అతీతమైన వాడు. ఎందుకంటే మోక్షం ఎప్పుడూ కూడా అణిమాది సిద్ధుల కంటే గొప్పది. అందుకే సాధన చేసేవాడికి మొట్టమొదటి అణిమాది సిద్ధులు రాగానే అదే గొప్పదని కూడా కొందరు ఆగిపోతారు, కొందరు వాటిని పట్టించుకోకుండా పైకి వెళతారు. అటువంటి వాళ్ళే అసలు శివుడి దగ్గరికి వెళ్ళగలరు. కనుకనే మంత్రాదుల వల్ల వచ్చే అణిమాదుల కంటే ఆయన అతీతమైన వాడు. అందుకు అణిమాది గుణదూర మగు వీధి పొడగంటి. వీధి అంటే స్థానం, దాన్ని చూశాను నేను. షట్టర్క షట్కర్మ షట్చక్ర గతి గంటి. ఇది కొంచెం ఆలోచించుకోవాల్సి. ఈ ఒట్టి పద మాటలు కావు కదా. అయితే వీటికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి, కానీ ఎక్కడికి ఏవి పసుగుతాయో మనం తీసుకోవాలి. అంతేకాదు షట్ అనే మాటతో చెప్పడంలో మనకి శైవాగమాల్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ. ఒకటి షడధ్వ శోధన అని చేస్తారు. ఇది అందరికి అర్థమవుతాయని నేను అనుకోను. షట్టర్క షట్కర్మ, షట్టర్కములు అన్నారు చూడండి ఇక్కడ. నేను షట్టర్క గతిని చూశానన్నాడు. షట్టర్కములు దీని గురించి, షట్కర్కములు అన్నప్పుడు ఇక్కడ మన నాస్తిక తర్కాల గురించి మాట్లాడాను కలిసి. శాస్త్రీయ వైదికమైనటువంటి తర్కముల గురించే. దీనికి షడ్దర్శనములు అని చెప్పుకోవాలి. వైదికమైన షడ్దర్శనములు కూడా చెప్పుకుంటున్నాం. కనుక షడ్దర్శన స్వరూపములు, ఎందుకంటే పరమేశ్వరుడు శబ్దబ్రహ్మ స్వరూపంగా గోచరిస్తున్నాడు కనుక ఈ శబ్దబ్రహ్మ స్వరూపములే షడ్దర్శనములు, షడ్శాస్త్రములు కూడా. కనుక నీకు షట్టర్కములు అనేవి శాస్త్ర సంబంధమైన రెండు విషయములకి అన్వయించుకోవచ్చు. రెండు, ఒకటి షడంగములకి, ఇంకొకటి షడ్దర్శనములకు కూడా. వైశేషిక, న్యాయ, మీమాంస, యోగ, జ్ఞానము ఇత్యాది ఉన్నాయి కదా. వైశేషికము, న్యాయము, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, అదేవిధంగా యోగము. ఇక్కడ మీమాంసలు రెండైపోయాయి. ఇలా మొత్తం ఆరు దర్శనములు అయ్యే. ఇక ఆరు శాస్త్రములు, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు ఇవి. అంతేకాదు షడధ్వ శోధన అని శివదీక్ష ఇచ్చేటప్పుడు చేస్తారు. సర్వం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.